చెప్పండి.
పోలీస్ స్త్రీ లోపల వచ్చి, అరే నువ్వు బుద్ధుందా లేదా, కాళ్ళు లేనివాడివి, అవిటివాడివి, నువ్వేం రక్షించగలవు అనుకున్నావు, ఇంత దూరం తీసుకొచ్చావు హీరోయిన్ని అంటే ఏడుస్తాడు వాడు. వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి నా జీవితం ఇంత దుర్భరంగా ఉంది, నాది కాళ్ళు లేదు నాకు, నీకు బుద్ధుందా అసలు, నువ్వు దయామయుడివైనా కరుణామయుడివైనా మీ ఇష్టం, ఇంకా ఎన్ని డైలాగ్స్ మీరు చెప్పుకోదలుచుకుంటారు చెప్పి చేయండి చెప్పి కాస్త తల పైకెత్తుతాడు. రెండు కాళ్ళు లేని ఒక అవిటివాడు అక్కడ దండం పెట్టుకుని దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాడు, నా పిల్లలు నా భార్య సుఖంగా ఉన్నాం నీ దయ వల్ల అని. రెండు కాళ్ళు లేవాడికి. ఇంతకీ దేవుడు ఏం చేశాడు అని అక్కడే జవాబిచ్చాడు. మన స్థాయి బట్టి, మన అర్హత బట్టి వనరులు ఏర్పడతాయి, కోరికలు బట్టి వనరులు ఏర్పడవు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి నేను చెప్పింది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటే, గురువుల దగ్గర ఉంటే వాళ్ళ వనరులన్నీ మేవే అవుతాయన్నది మళ్ళీ అర్థం అవుతుంది మీకు. ఇందాక చెప్పినట్టే ఎన్టీ రామారావు ఫ్యాన్, ఎన్టీ రామారావు సరే భోజనం చేశాక షూటింగ్ ఉందని వెళ్ళిపోయి ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, ఎక్కడ పడుకుంటాడు ఎన్టీ రామారావు ఫ్యాన్? బయట వరండాలో పడుకుంటాడా? ఎన్టీ రామారావు పడుకుని ఎవడగా ఎక్కడికో బయటకు వెళ్ళాలనిపించింది మెడ్రాస్ లో వాడి ఫ్రెండ్ ఇంటికి, ఎలా వెళ్తాడు? ఎన్టీ రామారావు ఏదో కార్ సప్లై చేస్తాడు, వాడు ప్రైవేట్ సెక్రటరీ అడగకుండానే నేను వెళ్ళాలి అంటే. వాడి పల్లెటూరులో ఉందా వాడి కారు? కారులు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ స్థాయి వ్యక్తితో మీ మిత్రత్వం ఉందో ఆ స్థాయి ఆటోమేటిక్ గా మీకు కూడా వస్తుంది. కుచేలుడు కథ అదే కదా. కానీ నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. నేను అడవిలో కూర్చుంటాను అంటే సరే కూర్చో అన్నాడు సంవత్సరాల తరబడి. ఇవి వదలాలి మీరు, గురువుని పట్టుకోవాలి. ఈ మౌనం అది నేను అడిగేది. ఉత్తినే మౌనంగా కూర్చోకండి. సర్వవ్యాపి అయినటువంటి గురువు నేను పట్టుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే వాడు పట్టుకుంటాడు, వాడికి తెలుసు ఎప్పుడు పట్టుకోవాలో. ఆ సర్వజ్ఞుడికి మీరు చెప్పక్కర్లే ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, ఎలా దర్శనం ఇవ్వాలో, మీ జీవితాన్ని ఎలా మార్చాలో వదిలేయండి పూర్తిగా అతనికి. అది నేర్చుకోండి ఇక్కడ. ఇంకా బాధల వరదానాలు నిజంగా ఆనంద బాష్పాలుగా స్వీకరించండి. వాటిని నిజంగా ఆనందించండి. కష్టాలు వస్తే ఇచ్చంటే ఎంత మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు కష్టపడితే మీరు అంత తొందరగా బయటపడగలరు. మిమ్మల్ని తన్ని తగిలేసే కొడుకుని ఈజీగా వదిలేయగలరు, మిమ్మల్ని ప్రేమించే కొడుకుని మీరు వదలలేరు ఎన్ని థియరీలు చెప్పినా. అంచేత బంధువులు మిత్రులు మిమ్మల్ని ప్రేమగా చూడకపోతే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు. హాయిగా వదిలేయొచ్చు వాళ్ళని. మరి ఉన్న పెళ్ళం పిల్లల్ని వదిలేయమంటారా? అదా నేను చెప్పింది. ప్రపంచం అంతా కూడా నాదే అనుకునేటటువంటి గురువు దగ్గరికి వెళ్తూ మన పెళ్ళం పిల్లల్ని మన బంధువుల్ని వాళ్ళని వదిలేయమనా నేను చెప్తున్నాను. లేకపోతే కొత్త వాళ్ళని కూడా బంధువులు అనుకోమంటున్నానా? వదలొద్దు ఎవరిని, వదిలే ప్రసక్తి లేదు ఇక్కడ. బంధుత్వాలు సక్రమంగా లేవు. బంధుత్వాలు డబ్బుతో ముడిపడైపోయాయి, ప్రేమతో ముడిపడి లేవు ఇప్పుడు. అలాంటి బంధుత్వాలు వద్దు. తూర్పు దిక్కు ఎటుండో వెతుక్కోవటం, నమస్కారం పెట్టేయడం వద్దు. డబ్బుతో ఇంకైనా బంధం ఎంతసేపు ఉంటుంది? డబ్బు ఉన్నంత వరకు ఉంటుంది. ప్రేమ చూపించండి. డబ్బుతో లింక్ లేని ప్రేమ మీరు ఎక్కడైనా చూశారేమో, నాకింతవరకు కనిపించలే అక్కడ. ఒక గురువు దగ్గర పొందిన ప్రేమను వదిలేద్దాం. అలాంటి గురువు దగ్గరికి మీరు వెళ్లారని నేను అనుకోను. వెళ్తే ఆటోమేటిక్ గా గురువు మీద ప్రేమ వచ్చేస్తుంది. డబ్బు డబ్బు డబ్బు, దాన్ని బ్రేక్ చేయండి. కొంచెం ఆలోచించుకోండి అది ఏం చేస్తుంది మిమ్మల్ని. కోటీశ్వర్లు పుట్టారు చచ్చారు ఎవరు గుర్తుంచుకుంటున్నారు? కానీ చెప్పులు కుట్టేటటువంటి ఒక వ్యక్తి మీరాబాయికి కూడా గురువుగా ఇప్పటికీ ప్రసిద్ధి ఉండేడు, రైదాస్ చెప్పులు కుట్టేవాడు. ఏం చేశాడు? అతని చేతనత్వంలో గురువు నిండిపోయాడు. గురువు అనుకోండి, భక్తు భగవంతుడు అనుకోండి, రెండు ఒకటే. బట్టలు అల్లేవాడు కబీర్ దాస్. అతని కాలంలో కాశీరాజు ఉండేవాడు, చాలా గొప్ప గొప్ప ముస్లిం రాజులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేసి కాశీరాజును ముస్లిం రాజులు కలిసి ఈ కబీర్ దాస్ ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు మాకు. ఇటు రాము అంటాడు, ఇటు అల్లా అంటాడు అంటే సంఖ్యలు వేసేసి మధ్య గంగా నదిలో ముంచారు. ఏమవలే కబీర్ దాస్కి. ఆ రాజు పేరు, ఆ ముస్లిం రాజుల పేర్లు మీకు గుర్తున్నా ఎప్పుడైనా? నాకు గుర్తులేవు, కానీ కబీర్ దాస్ పేరు గుర్తుంది ఇప్పటికీ చెప్పుకుంటా. ఇంచేత అలాంటి బతుకు బతకాలా మనం, లేకపోతే ఎందుకు పనికిరాని బతుకు? నువ్వు కోటీశ్వరుడు అవుతే నేను తలదన్నేవాడు ఇంకోటి అవడం ఉంటాడు, నువ్వు కలెక్టర్ అవుతే, నువ్వు డిఐజీ అవుతే ఇద్దరు ముగ్గురు డిఐజీలు కలెక్టర్లు కి తెలుసున్న వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి తెలుసున్న వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళ బాధలు భగవంతుడు ఏర్గాటు. పొలిటీషియన్స్ తనతో ఉంటారు, ఇటు బిజినెస్ పీపుల్ తనతో ఉంటారు, ఇటు గాడ్ ఫాదర్స్ తనతో ఉంటారు. మనం అనుకోవటమే వాడు డిఐజీ అని, ఏ శుభం ఉండదు వాడికి. క్లర్క్ అనుకోండి హాయిగా వెళ్తాడు బ్యాంక్కి, ఐదు అయ్యేసరికి మూటా మళ్ళీ సదుగుని వచ్చేస్తాడు. ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, మా బావగారి పరిస్థితి నేను చూస్తున్నా కదా పాపం, టెన్షనో టెన్షన్. రాత్రి 8:30కి వస్తాడు ఆయన, పొద్దున్న 7:30కి వెళ్ళి వచ్చాక రామకృష్ణ టెన్షన్ అంటాడు. మళ్ళా క్లర్క్ అయిపో బాబు, అస్సలు ఏ టెన్షన్ ఉండదు నీకు, ఎంత హాయిగా ఉండేవాడు. నేను వెళ్తే ప్రతిసారి సినిమా చూసేవాళ్ళం. ఇంచంటే మా బావ వచ్చే బావగారు వచ్చారు అంటూ వచ్చేసేవాడు క్లర్క్గా ఉన్నప్పుడు. ఎంత హాయిగా సినిమాలు చూసుకునేవాళ్ళం. ఆయన ఆఫీసర్ అయ్యాడు, ఇంతవరకు నేను ఆయనతో సినిమా చూడలే. టెన్షనో టెన్షన్ మాత్రం చాలాసార్లు విన్నా. మీ మూర్ఖత్వం, డబ్బులో ఆనందం ఉందనుకోవటం, కడుపు నిండా తిండి తినగలిగితే ఇంక అక్కడ బ్రేక్ పెట్టేసుకోండి. వచ్చింది మీకు ఉపయోగించుకోండి, ఉన్నది ఏం పారేసుకోకండి. ఏం పారేసుకో ఉంది ఓకే, మీ కర్మ అది, మీ అదృష్టం దురదృష్టం అది కూడాను. డబ్బు ఉంటే పెద్ద అదృష్టం నేనే అనుకోనది, దాంతో వచ్చే బాధలు దాంతో ఉన్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు యోగులు అవ్వాలి అంటే కనీసం ఇంకా అన్ని రకాల కోరికలకి ఆపేయండి, ప్రయత్నించండి అన్ని. మహాభారత యుద్ధంలో కృష్ణుడు సంధికి ప్రయత్నం చేయలే అంటే కృష్ణుడికి తెలియదనా సంధి జరుగుతుందా జరగదా అని? ప్రయత్న లోపం ఏమైనా చేశాడా? పూర్తి ప్రయత్నం చేశాడు యుద్ధం ఆపడానికి, ఆగదు అని తెలిసినా. అలా చేయండి, మీ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, చేసుకోండి, ఆలోచించండి, దానికి కావాల్సినవి చేయండి, దానికి లొంగిపోకండి. ప్రమోషన్ రాలేదు ఇంకా ఫినిష్, ఇంకంతే, ఇంకా వీడి జీవితం అయిపోయినట్టే, ఇంకా అదొద్దు. అర్థమైందా ఏం చెప్తున్నాను? మీ మౌనంలో ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఏ ఆలోచనలు వద్దు, బాధ్యతలు మాత్రమే చేయండి. ఏది బాధ్యత ఏది కోరిక జాగ్రత్తగా గమనించుకోండి. మీ కుర్రాడికి చదువు చెప్పించటం మీ బాధ్యత, మీ తలకు మించిన దానికి తాకట్టు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పించటం మీ బాధ్యత కాదు, కాదు మీ బాధ్యత, ఫులిష్నెస్ అది. చదివించటం మీ బాధ్యత. మీరు ఏ కాలేజీకైనా వెళ్ళిపోండి, సైన్స్ సీట్స్ 20 ఉంటే ఆర్ట్ సీట్స్ 200-300 ఉంటాయి ఇప్పటికీ, ఈనాటికి కూడా. మీరు ఏ కాలేజీకైనా వెళ్ళి చూసుకోండి, సైన్స్ సీట్స్ 100 ఉన్నాయనుకోండి, ఆర్ట్స్ సీట్స్ కనీసం 500-600 ఉంటాయి ప్రతి కాలేజీలోనూ నిష్పత్తి. అదే అంటే అర్థం ఏంటి, 100 సైన్స్ చదివితే 500 మరి వాళ్ళు జీవించటం లేదా, వాళ్ళు బతకటం లేదా, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళ? ఆ మూర్ఖత్వం నుంచి బయటపడమంటున్నాను నేను. పిల్లల భవిష్యత్తు మీరు మార్చలేరు, మార్చగలిగితే నాకు చూపించండి మార్చిన వాళ్ళని. నేను ఇగో ఇలా చదివిస్తాను, వాడిని ఇది చేస్తాను అనుకున్నాను, అక్షరాల అలాగే అడుగు అడుగునా జరిగింది, జరగదు. వాడి కర్మ, వాడికి ఇంజనీర్ అయ్యే యోగ్యత ఉంటే మీ గందరగోళంలో ఇంజనీర్ అవుతాడు వాడు, లేకపోతే ఏం అవ్వడు, లేకపోతే చివరి క్షణంలో తలనొప్పి వస్తుంది వాడికి పరీక్ష రాస్తున్నప్పుడు. వచ్చిందని మరి మీరు గాభరా పడిపోయి నిరుత్సాహపడిపోవాలా? అదే వద్దంటున్నాను నేను. మీ ప్రయత్నాలు మీరు చేయండి, ప్రయత్నలోపం చేయటమే భారతదేశాన్ని కొంప ముంచింది, యోగత్వం పోయింది. ఇప్పుడు నేను చెప్పిన దాని వల్ల అంతా మీకేమనిపిస్తుంది? అవుతా ఏం చేయక్కర్లేదుగా, చాలా చేయాలి. మీరు మామూలు వాళ్ళ కంటే ఎక్కువ చేయాలి. మామూలు వాళ్ళ కంటే మీ జీవితాల్లో ఎక్కువ ఆవేదన కనిపించాలి, ఎక్కువ తీవ్రత కనిపించాలి. బాధ్యత. రెండోది ఏం చెప్పాను? ప్రతివాడు మనవాడే అనుకుని జీవించండి. నేను చాలా మంది అడుగుతారు ఎలా జీవించాలి మాస్టారు అని. నేను చెప్తాను, నేను చేసే తప్పులు కూడా ఎత్తి చూపిస్తాను. నాకు సుకృత అంటే, మా తమ్ముడు కూతురు అంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు ఇక్కడే ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లల్ని తీసుకుని. మా సుకృత వయసు ఉన్న చిన్నప్పుడు సుకృత వయసు ఉన్న వయసులో ఇప్పుడు వచ్చారు. తండ్రి అలా బయటికి వెళ్తున్నాడు, వెనకాతలే పాప వెళ్తోంది. నేను చెప్పా, పాప వెళ్తోంది చూసుకోండి అని. కుర్చీ నుంచి లేవలే నేను. మరి మా సుకృత అయితే ఏం చేసి ఉండేవాడిని? 2 నిమిషాలయ్యాక నాకు గుర్తొచ్చింది నేను చేసిన తప్పది అని. లంపలేసుకుని మనసులోనే గురువుకి చెప్పుకుని, తప్పు జరిగిపోయింది సార్, సుకృత అయితే ఒకటిను ఇంకో పాప అయితే ఒకటినా, అది నేర్చుకోండి. నటించండి, నేను చెప్తున్నా, నేనే రాముందని నేనేం చెప్పలేదే ఇందాక. కానీ నిజంగా మా సుకృతే అవుతే నేనేం చేసి ఉండేవాడిను, అది చేయండి. ఎంతవరకు? మన ఇంట్లో ఉన్నంత వరకు. ఇంకా మోహం పెంచేసుకుని వాళ్ళింటి చివరి వరకు వెళ్ళిపోయే పాపనే అది మోహం, అది పిచ్చి, అది అర్థమైందా తేడా? అది నేర్చుకోండి. మీ పిల్లలకి అంతే, కాలము కర్మ వల్ల మీకు పిల్లలుగా పుట్టారంతే. వాళ్ళు కాలం కర్మ తీరిపోతే ఒక క్షణం మీ దగ్గర ఉండరు. చాలా మంది తల్లిదండ్రులు 70 ఏళ్ల వాళ్ళు 80 ఏళ్ల వాళ్ళు వస్తూ ఉంటారు నా దగ్గరికి. ఎంత బాధో వాళ్ళది. పిల్లలు $100,000 సంపాదిస్తున్నారు అమెరికాలో. నాతో వాళ్ళు డైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే, మాస్టారు మేము చచ్చిపోయాము అని వాళ్ళు కబురు తెలిసాక వాళ్ళు రావటానికి 1 వారం రోజులు పడుతుంది. వాళ్ళు వస్తే భలేగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలు ఏంటి, ఏం చేయగలం? వాళ్ళు అక్కడ ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉన్నావు. అర్థమైందా? దేనికి ఉదాహరణ ఇచ్చాను? వాళ్ళని అమెరికా పంపించొద్దంటే, $100,000 సంపాదించొద్దంటే, బంజారా హిల్స్ లో పాలరాతితో ఇల్లు కట్టుకోవద్దంటే. కట్టుకున్నాక ఈ ఏడుపు ఏడవకండి. పాలరాతి భవనాలు బంజారా హిల్స్ లో కట్టుకుని చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఫోన్ నెంబర్ అందుకే ఇవ్వటం మానేశాను నేను. ఆ ఫోన్లు భరించలేక, ఆ ఫోన్ ఏదో అమెరికాకి చేసుకోవయ్యా, నాకెందుకు? కోపంతో అంటలే నేను అది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఏం సుఖపడ్డారు వాళ్ళు? పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యి పిల్లలు ఏం సుఖపడ్డారు? నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంది, వాళ్ళ తల్లిదండ్రుల గురించి. మాస్టారు మా నాన్నగారు బాగున్నారా? ఫోన్ చేయొద్దంటలే నేను. ఏంటి పిచ్చి అంటే, ఎందుకు ఇదంతా చెప్పాను? ఏది ఎలా ఉంటుందో అది అంతే, దాన్ని స్వీకరించండి. దాన్ని మీ కొడుకులు $100,000 సంపాదించినా మీకు అందకపోవచ్చు. ఎందుకు పనికిరాని దారిలో పోతున్న దానయ్య మీకు సహాయం చేయొచ్చు. ఆ సహాయాన్ని యాక్సెప్ట్ చేయండి. అందులో కూడా గురువుని చూడండి, గురువు యొక్క అనుగ్రహాన్ని చూడండి. ఏది మీ జీవితం ఎలా నడుస్తే ఆ క్షణంలో దాన్ని అలా ఒప్పేసుకోండి. ఒప్పేసుకున్నాక మార్చుకోగలిగితే మార్చుకోండి. ఏ దృష్టిలో? గురువుల దృష్టిలో ఎలా మారాలి అన్నది ఆలోచించండి. భౌతిక జగత్తులో మీరు ఎంత అత్యున్నత స్థానానికి ఎదిగినా లాభంలే. మళ్ళా సిద్ధి సాయి సత్యసాయి దగ్గరికి వెళ్లాల్సిందే. శంకరదయాల్ శర్మ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, క్లింటన్, సత్యసాయిబాబు బర్త్డేకి వస్తానన్నాడు. ఇండియా గవర్నమెంట్ తూర్పు దిక్కు తిరిగి, నువ్వు వస్తే నీకు సెక్యూరిటీ మెజర్మెంట్స్ మేము ఇవ్వలేము అంటే, ఆయన భార్యని డాక్టర్ని పంపించాట, ఫ్యామిలీ డాక్టర్ని. ఓ $100,000 ఎంతో నాకు గుర్తులేదు, సంఖ్యతో మనకి సంబంధమే ఉంది. అమెరికా ప్రెసిడెంట్ అయినా ఎక్కడికి రావాలి? మళ్ళా 8వ క్లాస్ చదివినా 6వ క్లాస్ చదివినటువంటి సత్యసాయిబాబా దగ్గరికి ఎందుకుట? మరి మీరు ఎందుకు ఆ స్థితికి వెళ్లాలని అనుకోవటం లేదు? మీరు కోటీశ్వరులందరూ ఎవరి దగ్గరికి వెళ్తున్నారో, కోట్లు సంపాదించుకున్నాక వెళ్తాం. పిచ్చి కదా, ఆ కామన్ సెన్స్ ఎందుకు రావటం లేదు మీకు? కోట్లన్నీ సంపాదించుకున్నాక కోట్లు వదిలి వాడిపోతున్నారు అక్కడికి. హరే రామ హరే కృష్ణ హెన్రీ ఫోర్డ్ మనవాడు మొత్తం ఆస్తి హరే రామ హరే కృష్ణకి ఇచ్చేసి ఇండియాకి వచ్చేసాడు. ఎంత వయసు తెలుసా ఇండియాకి వచ్చినప్పుడు? ఇప్పుడు సరే 25-26 ఏళ్ళు ఉంటాయి, అప్పుడు 16 ఏళ్ళు నేను కాశీలో ఉన్నా అప్పుడు. హెన్రీ ఫోర్డ్ ఎవడో తెలుసా మీకు? మొట్టమొదటి కారు ప్రవేశపెట్టినవాడు ప్రపంచంలోకి. ఆ రోజులలో మొదటి స్థానం ధనవంతుల్లో. అతన్ని మించిన ధనవంతుడు ఎవడు లేడు, అతని మనవడు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానో అర్థమైంది కదా. ఉన్నది మీకు చాలు, కడుపు నిండా తినగలుగుతున్నారు. ఏం లోపమైంది మీకు? ఏంటిట మీ బాధలు? నాకేం అర్థం కాదు అసలు. మీ బాధలన్నీ మీరు చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అసలు. ఇవన్నీ బాధలా అని చాలా సార్లు గురువు గారితో చెప్తూ ఉంటాను. ఇంతమంది ఇన్ని బాధలు పడుతూ ఉంటే మీరు బాధలు కాదు అంటారేంటని. మళ్ళీ ఆయన నాకు లెక్చర్ ఇస్తాడు ఇప్పుడు నేను మీకు ఇచ్చినట్టే. ఇవి బాధలే అంటావా రామకృష్ణ అని మళ్ళా నేను అర్థం చేసుకుని మర్చిపోయాను. సంసర్గ దోషం అది, అంతకంటే ఇంకేం లేదు. వాడు బాధలు అంటే నేను బాధే అనుకుంటున్నాను. అనారోగ్యం బాధ కాదు, శరీరం సరి చూసుకుంటుంది, సరి చూసుకోకపోతే పోతుంది. కుటుంబంలో వ్యక్తులు మన మాట వింటలే ఎంత హాయో, వింటే బాధ్యత. నాన్న ఎంపీసీ చదివేదా బైపీసీ చదివేదా అని అడిగాడు అనుకో, బైపీసీ చదువు అన్నావు అనుకో, నీ మాట విన్నాడు వాడు, ఫలితం రాలే, అప్పుడు తిడతాడు నిన్ను. నువ్వు చెప్తే జాయిన్ అయ్యానని కదా. నీ మాట వినలేదనుకో, బాగుపడ్డాడు ఓకే, ప్రాబ్లమే లేదుగా. బాగుపడలేదు నువ్వు తిట్టొచ్చు తిరిగి నేను చెప్తే వినలేదని. అంచేత వినకపోవటమే మంచిదేమో పిల్లలు మన మాట కాదా, ఆలోచించి చూడండి. ఆలోచన స్రవంతి అర్థం అవుతుంది కదా. ఆ ప్రవాహం ఏమీ కోరకండి మీరు, ఏది ఎలా వస్తే దాన్ని స్వీకరించండి. చల్లగా ఉంది వాతావరణం ఓకే, చల్లగా లేదు ఓకే, దానికి తగిన వాతావరణం మీరు నిర్మించుకోగలరు నిర్మించుకోండి. ఎండగా ఉంది ఫ్యాన్ పెట్టుకోగలరు పెట్టుకోండి, ఏసీ పెట్టుకోగలరు పెట్టుకోండి, ఏసీలోంచి బయటకు వచ్చాక హార్ట్ స్ట్రోక్ ఇస్తుంది తినండి, ఆ ప్రమాదం ఉంది. ఎండాకాలంలో ఏసీ పెట్టుకుంటే ఏం లాభంలే. అనేక మంది హార్ట్ అటాక్స్ డబ్బున్న వాళ్ళకి రావడానికి మెయిన్ కారణం ఏసీ. ఆ టెంపరేచర్ గ్రేడియంట్ ఇండియాలో సరిపోదు, ఫారెన్ కంట్రీస్ లో అయితే అంత చల్ల ప్రదేశమే. అంచేత కామన్ సెన్స్, హార్ట్ అటాక్ తెచ్చుకోవటమా ఏసీ లేకుండా ఉండటం మంచిదా అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా సింపుల్ లాజిక్, ఉన్న వనరులు ఉపయోగించుకోండి ఓకే, కామన్ సెన్స్ తో ఉపయోగించుకోండి, అతిగా ఉపయోగించుకోకండి. కానీ ఇదంతా చెప్పాక ఇంటికి వెళ్ళి మీ భార్య గొంతుకు పట్టేసుకుని, మీ పిల్లల గొంతుకు పట్టేసుకుని నోరు మూసుకో, మాట్లాడకు, టీవీ చూడకు, మాట్లాడకు, యోగిగా మారాల్సింది వాళ్ళ మీరా? మీరు వాళ్ళు కాదు. వాళ్ళు మారదలుచుకుంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళకి ఏమీ చెప్పకండి, అడిగినా చెప్పకండి, వెళ్ళి మాస్టర్ని అడగండి అని చెప్పండి. యోగత్వం మీకు కావాలి, వాళ్ళకి అక్కర్లేదు. మళ్ళీ అర్థం చేసుకోండి ఆ పాయింట్, ఒకే తల్లి పిల్లలు ఒకే ఇంట్లో ఉన్నారు, అన్నదమ్ములు. ఒకడు లా చదువుతున్నాడు ఎల్ఎల్బి, ఒకడు బిఎస్సీ చదువుతున్నాడు, ఒకడు బీకామ్ చదువుతున్నాడు. ఏం చదవమంటారు? బీకామ్ వాడిని సైన్స్ పుస్తకం చదవమంటారా, లా పుస్తకం చదవమంటారా? ప్రకృతిలో మీకు ఈ అవకాశం వచ్చింది. ఈ మాటలు మీరు వింటున్నారు అంటే ఖచ్చితంగా ఎక్కడో మీ పూర్వజన్మలో, దాన్ని సుకృతం అంటారో దుష్కృతం అంటారో, మీ బాధను బట్టి ఉంటుంది. ఎండలో ఉక్కలో కూర్చోబెట్టి వాయిస్తున్నాడు అంటే దుష్కృతం కాదు. ఓ అద్భుతమైనటువంటి ఫిలాసఫీ, మానవ జీవితాన్ని మార్చివేసేటటువంటి జీవిత విధానం మనకి ఇంత సులభంగా అందుబాటులోకి వచ్చింది. మీకు హిమాలయాల ఆశ్రమాల్లో కూడా ఇది లభ్యం కాదు. మీరు వెళ్ళి వెతుక్కోండి, హరిద్వార్ వెళ్ళండి, హృషికేశ్ వెళ్ళండి, బద్రీనాథ్ వెళ్ళండి. ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నటువంటి ఏ ఆశ్రమానికైనా మీకు వెళ్ళండి, ఇది మీకు చెప్పబడదు, గ్యారంటీ చెప్పబట్టం లేదు. మిగతా అంతా చెప్తారు ఏదేదో, యమ నియమాలు పాటించండి, ఉప్పు తినకండి, కారం తినకండి, అయితే కాషాయ బట్టలు వేసుకోండి, పసుపు బట్టలు వేసుకోండి, పిలకలు పెట్టుకోండి, గుండు గీయించుకోండి, ఇవి చెప్తారు తప్ప మీ జీవితం ఎలా మారాలి, ఏ విధంగా మీ ఆలోచన విధానం మారితే మీ జీవితం మారుతుంది, ఆలోచన విధానం మారకపోతే మీరు ఎక్కడున్నా ఒకలాగే ఉంటారు. లేక లేక ఒక రాజుకి ఒక అమ్మాయి పుట్టింది. మహారాజు పూర్వకాలంలో జ్యోతిష్కులు చాలా కరెక్ట్గా చెప్పేవారు, ఇప్పటి జ్యోతిష్కుల్లా కాదు, ఈ అమ్మాయి అడుక్కు తింటుందండి అన్నారు. రాజుగారికి చాలా బాధ వేసింది. యువరాణి అయ్యా, ఏంటనుకుంటున్నారు మీరు, మీ జ్యోతిష్ శాస్త్రం ఎంత, నేను అడుక్కు తినిస్తానా ఏంటన్నాడు. ఒంటి స్తంభం మేడ కట్టించాడు, ఎవరిని కలవనివ్వలేదు, ఏమో ఎవరితో కలిస్తే ఏమవుతుందో అని. ఓ 10 ఏళ్ళు అయింది, 16 ఏళ్ళు యుక్త వయస్సు వచ్చింది, ఒక్కసారి చూడాలనిపించింది రాజుకి పాప ఎలా ఉందో అని. జ్యోతిష్ శాస్త్రాన్ని వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకుని, మీ ఇది తప్పు, ప్రతిరోజు నేను రకరకాల పిండి వంటలు పంపిస్తున్నాను, మా అమ్మాయికి రకరకాల సుఖభోగాలు అన్ని కూడా ఇస్తున్నాను, మీరేం చెప్పారో అడుక్కు తింటుందన్నారు. మాకు తెలిసినంత వరకు జ్యోతిష్ శాస్త్రం తప్పు కాదు, సరే పద చూద్దాం అవుతాయి అన్నాడు. భోజనం పంపించారు, తెర వెనక అతలు ఉన్నారు వీళ్ళు. యువరాణి గారు ఏం చేస్తున్నారు, ఒక బొమ్మ ఉంది అక్కడ, ఆ బొమ్మ ముందు ఈ తిండి ప్లేట్ పెట్టింది, నాకు ముద్ద పెట్టవు, మీ ఆలోచన సరళి అది మారుస్తుంది మీ జీవితాన్ని, మీరు యువరాణియా యువరాజా అది ఇంపార్టెంట్ కాదు. ఇతరులకి పెట్టాలి అనేటటువంటి భావన ఎవడికున్నా వాడు గొప్పవాడే. భావం అర్థమవుతుంది కదా, ఆ ఇతరులకి పెట్టడం అనేది మీకు ఆ లోపల నుంచి ఆ ఆవేదన పుట్టుకొస్తే మీరు ఎంతమందికైనా పెట్టేయచ్చు, మీరు కావాలంటే చేసి చూసుకోండి. అక్షయపాత్ర ద్రౌపది దగ్గర ఉన్నదంతే, 10 మంది వచ్చినా 100,000 మంది వచ్చినా ఎంతమంది వచ్చినా నేను పెడతాను. ఆ సర్వజ్ఞుడు ఇవ్వగలడు, ఆ సర్వసమర్థుడు ఇవ్వగలడు, 8 లక్షల మందికి అండి ప్రపంచం అంతటికి ప్రతిరోజు అవుడు తిండి పెడుతున్నాడు. మీరు నేను పెడుతున్నావా, 8 లక్షల మంది జీవరాశులు భోజనం చేయటంలే, వీటన్నిటికీ ఆహారం కల్పిస్తున్నదెవరు, పెడుతున్నదెవరు. ఈ సమర్పణ ఇవేగా సమస్యలు. పిల్లల సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వీటన్నిటి సమస్యలకు ఆలోచన విధానం చెప్తున్నాను నేను. అసలు ఏమీ ఆలోచించకండి, మీకు అప్పచెప్పినటువంటి బాధ్యత. మీరు చూస్తున్నారు కదా, మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టే కూడా నేనేం చేస్తున్నాను, కాలేజీకి వెళ్ళి వస్తున్నా, 4 ఆగస్టు వరకు పరీక్షలు, నేను కాలేజీకి వెళ్లాల్సిన పనిలే, నాకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పే కొట్టేయచ్చు. మా ప్రిన్సిపాల్ గానీ మా సెక్రటరీ గానీ ఆ మాత్రం ఒప్పుకుంటారు, ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ లేరు పాఠాలు చెప్పడానికి. 4 ఆగస్టు గానీ పరీక్షలు స్టార్ట్ అవ్వాలి, అవి ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చేసాయి. మరి నేను రోజు వెళ్ళి ఏం చేస్తున్నానంటే కాలేజీకి లాబొరేటరీ డెవలప్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ రాబోయే స్టూడెంట్స్ కావాల్సిన పుస్తకాలు రెడీ చేసుకుంటున్నాను, వాళ్ళకి చెప్పబోయే పాఠాలకి నోట్స్ తయారు చేసుకుంటున్నాను. ఇవంతా కాకుండా ఈ యోగ సాధనకి కావాల్సిన పుస్తకాలు రాయాలి. ఈ విద్య లేదుగా, ఎక్కడైనా సాయి అనుకో నీ పనులు అయిపోతాయి. సాయి అనుకుంటే పనులు అయిపోతాయి అనుకుంటే పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎందుకు కట్టిస్తున్నాడా లేదా సత్యసాయి? మరి ఆయన క్యూర్ చేయలేడా రోగాలు? చాలా మందికి క్యూర్ చేశాడు ఆయన, కానీ అందరివి క్యూర్ కావు. సమర్పణ ఉన్న వాళ్ళవి క్యూర్ అవుతాయి, సమర్పణ లేని వాళ్ళు మళ్ళా హాస్పిటల్స్కి వెళ్లాల్సిందే. సత్యసాయి బాబా దగ్గర ఉన్నా, షిర్ది సాయి చాలాసార్లు చెప్తాడు కదా, ఆయనతో పాటే ఒకే గురువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారు, కప్పలుగా పుట్టారు, పాములుగా పుట్టారు. షిర్ది సాయి చరిత్రలో చదవలేదా ఇదంతా? మరి మీరు ఎలా పుట్టదలుచుకున్నారని మళ్ళా మీ జీవితాన్ని మీరు కాస్త వెనక్కి తిరిగి చూసుకోండి. ఇది నేను సాధించాను, ఒక మహావ్యక్తి చేయవలసినటువంటి ఈ పని చేశాను నేను. మహావ్యక్తి వరకు ఎందుకు ఒక మానవుడుగా ఇది నేను చేశాను అని చెప్పగలరా మీరు? మరి నెక్స్ట్ బర్త్ లో మీరు ఏమవుతారని కంగారొద్దు, భయపడకండి, కాబరా పెట్టడానికి నేను చెప్పటంలే. వేస్ట్ చేసుకున్నారు అని చెప్తున్నాను నేను, మానవ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నారు. మీరు ఏ పని చేస్తున్నా కూడా నిరంతర స్మరణ చేసుకోవచ్చు. మీరు హిమాలయాలకు వెళ్ళిపోక్కర్లేదు, పెళ్ళాం పిల్లల్ని వదిలేయక్కర్లేదు. ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ ఆలోచనారహిత స్థితిలో, కోరికలు లేనటువంటి స్థితిలో బాధ్యతలను నిర్వర్తిస్తూ నిరంతరము మౌనంగా ఉండగలగటం మొదటి మెట్టుగా నేర్చుకోగలిగితే ఆ తర్వాత మెట్లు వాటంతటవే వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా కష్టం. బిజినెస్ పీపుల్ వరల్డ్ లో ఫోల్డ్ అంటూ ఉండేవట, ఎంత కరెక్ట్ నాకు తెలియదు, కానీ మొదటి లక్ష్యం మాత్రమే మీరు ఆర్జించాలి, తర్వాత లక్ష్యాలన్నీ ఆ లక్ష్య ఆర్జిస్తుందనేవాడు. అంచేత ఈ మొదటి మెట్టు మాత్రమే మీరు ఆర్జించుకోవాలి, కష్టపడండి కాస్త, దానికోసం ఇక్కడ నేను నిరంతరం రమ్మనేది, 3 రోజుల తర్వాత వెళ్ళిపోండి, మళ్ళా రండి, ఇవంతా అరేంజ్మెంట్స్ చేసేది అందుకే, కూర్చుండిపోండి ఇక్కడ నిశ్చలంగా ఆ గురువుకి సమర్పణ చేసి, కానీ బాధ్యతలు వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చుంటే మాత్రం మీకు ఏ ఫలితాలు రావు. జాగ్రత్త, బాధ్యతలు నిర్వర్తించుకుంటావు. బాధ్యతలు అంటే వాళ్ళు చెప్పింది చేయటం కాదు, నువ్వు చేయగలిగింది చేసి ఊరుకోవటం. రాత్రి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు, ప్రశ్నే లేదు. వాళ్లకి ఇవ్వవలసింది ఇచ్చేయండి, చేయగలిగినంత చేయండి, ఆ తర్వాత మీ నుంచి ఏదైనా ఆశిస్తే ఒప్పుకోకండి. పాయింట్ అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇదే అర్థం చేసుకోండి. ఇవాళ చెప్పింది నేను, మౌనంగా ఉండండి ఇక్కడ ఉన్నప్పుడు, సమగ్ర సమర్పణ ఇక్కడ ఉన్నప్పుడు. రోడ్డు మీదకి వెళ్తారు, హాయిగా మాట్లాడుకోండి, జోక్స్ వేసుకోండి, అక్కడ సీరియస్ అయిపోకలే, మీరు ఆఫీస్కి వెళ్తారు సీరియస్ అయిపోకలే, ఇక్కడ ఇక్కడ మౌనంగా ఉండండి. లోపల ఉన్న వాళ్ళతో కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను, మౌనం మౌనంగా ఉండండి అని. కానీ మాట్లాడకుండా పనులు ఎట్లా జరుగుతాయి? 2-3 మాటలు మాట్లాడాలి కదా. అప్పుడు మౌనంలో చెప్పాలి అనుకుంటే ఒక మాటతో చెప్పదలసిన దానికి మీరు 1 గంట సేపు చేతులు కాళ్ళు తిప్పి డ్యాన్స్ చేయాలి, ఒక మాటతో అయిపోతుంది కదా. కామన్ సెన్స్ ఉపయోగించండి. బాధ్యత రాహిత్యం వద్దు, మౌనం మౌనం మౌనం, నిరంతర మౌనం. ఆ నిరంతర మౌనంలో ఆ గురువు దిగుతాడు. ఋషులు దిగి ఉన్నారు భూమి మీద, ఈ మౌనం పాటించే వ్యక్తులు వాళ్ళకి కనిపించటం లేదు, అదే వాళ్ళ ఆవేదన. దాని కొరకు నేను ఇంత తొందరపడి క్యాంపులు పెట్టాల్సి వచ్చింది. క్యాంపులు పెట్టే స్థితిలో నా శారీరక స్థితి లేదని మీలో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కదిలే స్థితిలో లేను అసలు నేను. మరి ఋషుల పని, మీరు అలాగే చేయండి, నన్ను చూసి నేర్చుకోండి. శరీరం పడిపోనివ్వండి, ఏం పర్వాలేదు, ఈ శరీరం పడిపోతే ఇంతకంటే ఆరోగ్యవంతమైన శరీరం వస్తుంది. హాయిగా మళ్ళా చిన్నపిల్లలాగా మారిపోయో, 16 ఏళ్ల వరకు ఏ ఆలోచించక్కర్లే కదా, గందరగోళం అవద్దు. అంచేత నేనేం కేర్లెస్ గా ఉండటం లేదే, మీకు తెలుసు కదా ఎంత జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటున్నాను రెండింటి. నేను చెయ్యండి అది నేను చెప్పేది, ఎందుకంటే ఇదంతా చెప్పి బాధ్యతలు వదిలేసుకుని నా ఆరోగ్యాన్ని పట్టించుకోను అన్నా తప్పే. అది నేర్చుకోండి, మీ కుటుంబాన్ని చూసుకోండి, మీ జీవితము ఒక ఆదర్శంగా ఉండాలి. కానీ ఆదర్శంగా ఉండాలి అంటే మోహంతో కాదు, పిచ్చి పిచ్చి మోహాలు పెట్టుకోకండి, చేయవలసినంత చేయండి. ఇక్కడ ఉన్నంత వరకు మాత్రము నిరంతర మౌనము 3 రోజుల పాటు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంటికి వెళ్ళాక కూడా మీరు చెప్పండి ఇంట్లో వాళ్ళతో, నేను మౌనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. వీలైనంత మాట్లాడండి వాళ్లతో, 27 రోజుల తర్వాత మళ్ళా రండి. ఇలాగ 3 సార్లు మీరు మౌనానికి రాగలిగితే 4వ క్యాంపు నుంచి నేను కూడా మీతో కూర్చుంటా మౌనంలో. ఇప్పుడు నేను కూర్చుంటే మీరు భరించలేరు నా మౌనాన్ని, బ్రేక్ అయిపోతారు. ఎందుకంటే మీకు లేదు ఆ మానసిక స్థితి, అంటే అది విక్రయించకోసం ఏం చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఎంఎస్సీ బైక్ మిస్టర్ చదవాలి, నా షేపులు మారుతున్నాయి, ఇంచేత ఫోటో క్లాస్ నుంచి చదవాలి ఇప్పుడు నేను. అంచేత కనీసం 3 రౌండ్స్ రావాలి. మీరు వయస్సుతో సంబంధం లేదు, మీ కుటుంబ బాధ్యతలతో సంబంధం లేదు, మీరెవరో సంబంధం లేదు, మీరు ఎలాంటి శారీరక స్థితిలో ఉన్నారో సంబంధం లేదు. గాభరా పడకుండా నిరంతరం మౌనంగా ఉంటూ ప్రయత్నం చేయండి. 3rd రౌండ్ అయిపోతే ఈ ఋషుల కార్యక్రమాలు ఎలా చేయాలో అన్న దానికి ప్రణాళికలు వేస్తున్నాను, మొదలెట్టాలి కదా తర్వాత క్లాసులకి. ఎలా జరుగుతుందో చూద్దాం. ఆ గురువుల్ని కళ్ళు మూసుకుని మౌనంలోకి వెళ్ళిపోండి, కళ్ళు మూసుకోండి మౌనంలోకి వెళ్ళిపోండి. ఏమీ ఆలోచించకండి, ఎవరూ మాట్లాడకండి, టైం ప్రకారం కార్యక్రమాలు చేసుకోండి. స్వస్తి.